ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల రేడియో కార్యక్రమ శ్రోతలకు నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఆహార ధాన్యపు పంట వరి. అందువలన వరి పంట యొక్క దిగుబడి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు ఇంకా సాంప్రదాయ పద్ధతులు పాటించడం వలన దిగుబడి తక్కువ రావడమే కాకుండా నాణ్యత కూడా ఉండటం లేదు. కాబట్టి వరిలో వివిధ సాగు పద్ధతులు అనగా శ్రీవరి సాగు పద్ధతి, ఆరుతడి వరి, యంత్రాలతో నాటే వరి మొదలైనవి పాటించడం వలన దిగుబడి పెరగడమే కాకుండా అదనపు ఉపయోగాలు కూడా ఉంటాయి. అందువలన వివిధ వరి సాగు పద్ధతుల గురించి తెలియజేయడానికి ఏవో గారు మీ ముందుకు వచ్చారు. రైతులు మరియు ఏవో గారి మధ్య జరిగిన సంభాషణను విన్నామా? మరి
అక్క, ఈ మధ్య వర్షాలు కావాల్సినంత పట్టం లేదు. ఈ నీటితో వరి ఎట్లా పండించాలో అర్థం కావడం లేదు. ఏం చేయాలో అస్సలు తోచడం లేదు.
అవును చెల్లే, నా పరిస్థితి కూడా అంతే. దీనికి ఒకటే మార్గం, మనం ఏవో గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యకు తగిన పరిష్కారం అడుగుదామా? మరి
సరే అక్క, మంచి మాట చెప్పినావు. ఇప్పుడే పోదామక్క మనం ఏవో గారి దగ్గరికి.
గట్లనే చెల్లే, పద పోదాం.
నమస్కారం ఏవో గారు.
నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? అంతా మంచేనా?
బాగానే ఉన్నాం ఏవో గారు, కానీ వర్షాలు సరైన సమయంలో పడటం లేదు కదా, అందుకే మాకు వరి ఎలా పండించాలో అర్థం కావట్లేదు. అందుకే మీ ముందుకు వచ్చాము.
దీనికి దిగులు చెందాల్సిన అవసరం లేదమ్మా, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే వరి సాగు పద్ధతులు ఉన్నాయి.
అవునా మేడం గారు? మరి ఆ పద్ధతులేంటో జర మాకు చెప్పండి.
శ్రీవరి సాగు పద్ధతి, ఆరుతడి పద్ధతి, యంత్రాలతో నాటే వరి సాగు మొదలైనవి గౌరమ్మ.
అయితే మేడం గారు, ఈ పద్ధతులన్నింటికి తక్కువ నీరే అవసరం అవుతుందా? మరి
అవును లక్ష్మమ్మ, అంతేకాకుండా ఈ పద్ధతులన్నింటితో పోలిస్తే ఆరుతడి వరి సాగుకు చాలా తక్కువ నీరు సరిపోతుంది.
మేడం గారు, శ్రీవరి సాగుకు ఎకరానికి ఎన్ని కిలోల విత్తనం అయితే సరిపోతుంది?
2 కిలోల విత్తనం ఒక ఎకరా పొలానికి సరిపోతుంది గౌరమ్మ.
ఇంత తక్కువ విత్తనం ఒక ఎకరానికి ఎలా సరిపోతుంది మేడం గారు? మేమైతే ఒక ఎకరానికి 30 కిలోల విత్తనం దాకా వేస్తాము. ఇలా తక్కువ విత్తనం వేస్తే దిగుబడి ఎలా వస్తుంది? మరి
దిగుబడి ఏం తగ్గదు లక్ష్మమ్మ, ఇంకా పెరుగుతుంది. అంతేకాకుండా వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది లోతుకు చొచ్చుకుపోయి భూమి లోపలి పొరల నుండి పోషక పదార్థాలను తీసుకోగలుగుతాయి.
మేడం గారు, ఈ పద్ధతిని ఉపయోగించి తక్కువ నీటితోనే వరిని పండించొచ్చు అన్నారు కదా, సాధారణ వరి సాగు పద్ధతితో పోలిస్తే ఎంత నీరు అవసరమవుతుంది?
సాధారణ వరికి అవసరమయ్యే నీటిలో 60% నీరు మాత్రమే ఈ పద్ధతికి సరిపోతాయి గౌరమ్మ.
మేడం గారు, శ్రీవరి సాగు పద్ధతిలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులను గురించి చెప్పరా?
శ్రీవరి సాగులో ముఖ్యంగా 6 యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది లక్ష్మమ్మ.
ఆ పద్ధతులేంటో చెప్పండి మేడం గారు.
లేతనారు నాటడం, జాగ్రత్తగా నాటడం, దూరదూరంగా నాటడం, కలుపు నివారణ, నీటి యాజమాన్యం, సేంద్రియ ఎరువులను వేయడం మొదలైనవి గౌరమ్మ.
మేడం గారు, లేతనారు అంటే ఎన్ని రోజుల నారు నాటాలి?
8 నుండి 12 రోజుల వయస్సు గల 2 ఆకుల నారును మాత్రమే నాటాలి.
ఇట్లా లేతనారు నాటితే లాభం ఏంటి మేడం గారు?
పిలకలు అధిక సంఖ్యలో వచ్చి వేర్లు బాగా వ్యాపిస్తాయి, దీనివల్ల దిగుబడి పెరుగుతుంది గౌరమ్మ.
జాగ్రత్తగా నాటాలి అని అంటున్నారు కదా మేడం గారు, అంటే ఎట్లా నాటాలి?
నారుమడి నుండి మొక్కను జాగ్రత్తగా వేరు, బురద, గింజతో సహా తీసి పొలంలో పై పైన నొక్కి పెట్టాలి. లోతుగా నాటకూడదు.
మేడం గారు, ఒకవేళ నారును లోతుగా నాటితే ఏమవుతుంది?
లోతుగా నాటితే నారును పీకేటప్పుడు సహజంగా ఉండే తీవ్రమైన ఒత్తిడికి మొక్క గురై తక్కువ పిలుకలు రావడమే కాకుండా మొక్క త్వరగా పెరగదు. అందువలన నారు లోతుగా నాటకుండా పై పైన నాటాలి.
ఏవో గారు, దూర దూరంగా నాటమంటున్నారు కదా, అంటే ఎంత దూరంలో నాటాలి?
మొక్కకు మొక్కకు, చాలుకు చాలుకు మధ్య 25 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటాలి. భూసారం ఎక్కువగా ఉండే నేలల్లో ఇంకా దూరంగా కూడా నాటుకోవచ్చు.
కలుపు నివారణకు ఏం చేయాలి మేడం గారు?
సాధారణ పద్ధతులతో పోలిస్తే శ్రీవరి సాగులో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూస్తాం. కాబట్టి కలుపు నివారణకు రోటరీ లేదా కోనోవీడర్ను ఉపయోగించాలి.
రోటరీ కోనోవీడర్ను కలుపు నివారణకు ఎట్లా ఉపయోగించాలి మేడం గారు?
నాటిన 10 రోజులకు ఒకసారి, ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో మరో 3 సార్లు నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి.
ఈ విధంగా కలుపు మొక్కలను నేలలో కలియబెట్టడం వలన లాభాలేమైనా ఉన్నాయా మేడం గారు?
చాలా లాభాలున్నాయి గౌరమ్మ. ఈ విధంగా కలియబెట్టడం వలన ప్రతిసారి సుమారు 400 కిలోల పచ్చిరొట్ట భూమికి చేరుతుంది. వేర్లకు ఆక్సిజన్ బాగా అందుతుంది. దాంతో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది నత్రజనిని స్థిరీకరిస్తాయి. 2 సార్ల కంటే ఎక్కువగా రోటరీ లేదా కోనోవీడర్తో పనిచేయడం వలన ఒక్కొక్కసారి 800 కిలోల అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
మేడం గారు, నీటి యాజమాన్యం పాటించాలన్నారు కదా, ఏ విధంగా చేయాలో చెప్పండి మరి.
ఏం లేదు లక్ష్మమ్మ, పొలాన్ని తడిగా ఉండేటట్లు చూడాలి. కానీ నీరు నిల్వ ఉండకూడదు. నీరు ఎక్కువైతే బయటికి పోవడానికి వీలుగా ప్రతి 2 మీటర్లకు ఒక కాలువ ఏర్పాటు చేయాలి. మధ్య మధ్యలో పొలం ఆరితే నీరు పెడుతుండాలి. దాంతో వేర్లు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి.
మేడం గారు, సేంద్రియ ఎరువులు వేయాలంటున్నారు కదా, వాటితో పాటు రసాయనిక ఎరువుల్ని కూడా వేయొచ్చా మరి?
ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువులను కూడా తొలి దశలో వాడవచ్చు. కానీ ముందు ముందు సేంద్రియ ఎరువులు వాడి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి. దీని వలన నేలలోని సూక్ష్మజీవులు వృద్ధి చెంది నేల ఆరోగ్యం బాగుపడి భూసారాన్ని పెంచి సుస్థిర దిగుబడులు వస్తాయి.
మేడం గారు, ఆరుతడి వరి అంటే ఏంటిది కొంచెం చెప్పరా?
ఆరుతడి వరిని ఏరోబిక్ రైస్ అని కూడా అంటారు. ఆరుతడి పద్ధతిలో వరిని మనం సాధారణంగా పండించే మొక్కజొన్న పంట వలె ఆరుతడి పరిస్థితుల్లో పండించడం, పంట అవసరం మేరకు నీటిని పెట్టడం ద్వారా పండించే విధానాన్ని ఆరుతడి వరి అని అంటారు లక్ష్మమ్మ.
ఎట్లాంటి పరిస్థితులకు ఆరుతడి వరి అనుకూలంగా ఉంటుంది మేడం గారు?
నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, అడపాదడపా నీరు అందించే సౌకర్యం కలిగిన ప్రాంతాల్లో, చెరువుల కింద సాగు చేసే పరిస్థితుల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది.
మేడం గారు, ఆరుతడి పద్ధతిలో వరిని మొక్కజొన్న పంట వలె పండిస్తారు అని చెప్పారు కదా, మరి దమ్ము ఎలా చేయాలి?
ఆరుతడి పద్ధతిలో వరిని సాగు చేయడానికి దమ్ము చేసి నీరు నిలగట్టవలసిన అవసరం లేదు లక్ష్మమ్మ.
మేడం గారు, ఆరుతడి వరికి ఎలాంటి రకాలు అనుకూలంగా ఉంటాయి?
ఈ పద్ధతిలో సాగు చేయడానికి లోతైన వేరు వ్యవస్థ కలిగి బెట్టను తట్టుకునే స్వల్పకాలిక రకాలు అనుకూలంగా ఉంటాయి.
మరి ఆరుతడి వరి సాగు చేయడానికి అనుకూలమైన వరి రకాలు గురించి చెప్పండి మేడం గారు.
MTU 10/10, IR 64 మొదలైనవి అనుకూలం.
ఆరుతడి వరి సాగులో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మేడం గారు?
నేల బాగా దున్ని చదునుగా ఉండేటట్లు చూడాలి.
మేడం గారు, ఒకవేళ నేల చదునుగా లేకపోతే ఏమైతుందో జర చెప్పండి.
నేల సమతలంగా చదునుగా లేకపోతే తేమ సరిగ్గా అందక మొలక సరిగ్గా రాదు. పంట ఎదుగుదల కూడా సమానంగా ఉండదు. అంతేకాకుండా భూమిలోని తేమ వ్యత్యాసం వలన ఇనుము లోపం వచ్చి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. భూమిలో కావలసినంత ఇనుము ఉన్నప్పటికీ తేమ వ్యత్యాసం వలన ఇనుము లోపం వస్తుంది. కాబట్టి నేలను సమాంతరంగా చదును చేసి దీనిని నివారించడం చాలా ముఖ్యం.
ఆరుతడి పద్ధతిలో వరిని సాగు చేయడానికి ఎకరానికి ఎంత విత్తనం ఉపయోగించాలి?
1 ఎకరానికి 25 నుండి 30 కిలోల విత్తనం ఉపయోగించాలి గౌరమ్మ.
మేడం గారు, విత్తనానికి చీడపీడలు సోకకుండా ఏం చేయాలి మరి?
విత్తే ముందు 3 గ్రాముల కార్బండిజం కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి.
మేడం గారు, ఆరుతడి పద్ధతిలో వరిని సాగు చేయడానికి నారును పెంచి ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటాలా, లేదంటే నేరుగా విత్తనాన్ని ఉపయోగించాలా?
మంచి ప్రశ్న అడిగిన గౌరమ్మ. ఆరుతడి పద్ధతిలో వరిని పండించడానికి నారును పెంచాల్సిన అవసరం లేదు, నేరుగా విత్తనాన్ని ఉపయోగించవచ్చు.
మేడం గారు, విత్తనాన్ని ఏ విధంగా విత్తుకోవాలో కొంచెం చెప్పండి మరి.
విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో 20 సెంటీమీటర్ల దూరంలో నాగలి సాళ్ళు వెనుక గాని గొర్రుతో గాని ట్రాక్టర్తో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే గొర్రుతో గాని వేసుకోవాలి. విత్తనాన్ని పై పొరల్లో పడేటట్లుగా తక్కువ లోతులో, అనగా 2.5 నుండి 5 సెంటీమీటర్ల లోతులో వేసుకోవాలి.
మేడం గారు, వరి ఆరుతడి పద్ధతిలో సాగు చేయడానికి ఎరువులను ఎంత వేయాలి? సాధారణ పద్ధతికి ఆరుతడి పద్ధతి వరికి ఒకే మోతాదు ఎరువులు సరిపోతాయా?
సరిపోతాయి, కానీ నత్రజని ఎరువును సాధారణంగా వేసే మాగాణి వరి కంటే సుమారు 25% అధికంగా వేయాలి.
మేడం గారు, ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేసినప్పుడు ఏమైనా పోషక లోపాలు వస్తాయా? ఒకవేళ వస్తే ఆ పోషక లోపం గురించి చెప్పండి.
ముఖ్యంగా వరిని ఆరుతడి పద్ధతిలో సాగు చేసినప్పుడు ఇనుపధాతు లోపం వచ్చి ఆకులు తెల్లగా పాలిపోయి దిగుబడి తగ్గుతుంది.
మేడం గారు, మరి దీని లోప నివారణకు ఏం చేయాలో చెప్పండి మరి.
ఇనుపధాతు లోప నివారణకు లీటర్ నీటికి 2 నుండి 5 గ్రాముల అన్నబేది, 0.5 నుండి 1 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే వారం రోజుల తర్వాత మరొకసారి పిచికారీ చేయాలి.
మేడం గారు, మరి ఈ పద్ధతిలో వరి సాగు చేసుకున్నట్లయితే కలుపు సమస్య ఏ విధంగా ఉంటుంది?
ఈ పద్ధతిలో వరి సాగు చేసినట్లయితే కలుపు సమస్య అధికంగా ఉంటుంది.
మరి కలుపు నివారణకు ఏం చేయాలి మేడం గారు?
కలుపు నివారణకు విత్తిన వెంటనే కలుపు మందు వేయడం తప్పనిసరి. ఎకరాకు పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్ 80 నుండి 100 గ్రాములు లేదా పెండి మిథాలిన్ 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ అనే మందును పిచికారీ చేయాలి. పంటను వరుసల్లో విత్తినట్లయితే అంతర కృషి చేయడం వలన తక్కువ ఖర్చుతో కలుపు నివారించడమే కాక తేమ బాగా నిలుపుకొని పంట బాగా పెరుగుతుంది.
మేడం గారు, వరిని ఈ పద్ధతిలో సాగు చేయడం వలన ఎంత శాతం నీటిని ఆదా చేసుకోవచ్చు?
వరిని ఆరుతడి పద్ధతిలో సాగు చేయడం వలన 40 నుండి 50% నీటిని ఆదా చేసుకోవచ్చు లక్ష్మమ్మ.
ఏటా ఇదే పద్ధతిలో వరిని సాగు చేసుకోవచ్చా?
ప్రతి సంవత్సరం ఇదే పద్ధతిలో వరిని సాగు చేయడం వలన చీడపీడలు, సూక్ష్మధాతు లోపాల వలన క్రమంగా దిగుబడులు తగ్గుతాయి. అందువలన ప్రతి సంవత్సరం ఇదే పద్ధతిలో సాగు చేయరాదు.
వరిని ఆరుతడి పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది మేడం గారు?
ఎకరానికి సుమారు 1.6 నుండి 1.8 టన్నుల దిగుబడి వస్తుంది లక్ష్మమ్మ.
మేడం గారు, శ్రీవరి సాగు మరియు ఆరుతడి పద్ధతుల గురించి చెప్పారు కదా, అదే విధంగా యంత్రాలతో వరి సాగు చేయడానికి నారును ఎలా పెంచాలో చెప్పండమ్మా.
యంత్రాలతో వరి సాగు చేయడానికి నారును ట్రేలలో పెంచాల్సి ఉంటుంది.
గట్లనా మేడం గారు? మరి ఎకరానికి నాటు వేయడానికి ఎన్ని ట్రేలలో పెంచిన నారు అవసరమవుతుంది?
మంచి ప్రశ్నే అడిగావు గౌరమ్మ. ఎకరా నాటు వేయడానికి దాదాపు 80 నుండి 100 ట్రేలు అవసరం అవుతాయి.
ఒక ట్రేకు ఎంత మోతాదు విత్తనం సరిపోతుంది మేడం గారు?
ఒక ట్రేకు 150 గ్రాముల విత్తనం సరిపోతుంది గౌరమ్మ.
ఒక ఎకరానికి ఎన్ని కిలోల విత్తనం అవసరం అవుతుంది మేడం గారు?
ఒక ట్రేకు 150 గ్రాముల చొప్పున ఎకరాకు 12 నుండి 15 కిలోల విత్తనం అవసరం అవుతుంది.
వరిని యంత్రాలతో సాగు చేయడానికి విత్తనాలను ట్రేలలో ఏ విధంగా విత్తుకోవాలి?
యంత్రాలతో వరిని సాగు చేసుకోవడానికి విత్తనాలను విత్తనాలు వేసే యంత్రం ద్వారా విత్తుకోవాలి. ట్రేలలో మట్టిని నింపడం, సీడింగ్ చేయడం యంత్రాల ద్వారా చేసుకోవచ్చు.
పోషక సమస్యలు మరియు రోగాలు రాకుండా నారు దృఢంగా పెరగడానికి ఏం చేయాలి మేడం గారు?
ప్రతి 4 కిలోల మట్టికి సుమారుగా 4 గ్రాముల అన్నబేది, 8 గ్రాముల జింక్ సల్ఫేట్, 2 గ్రాముల కార్బండిజం మరియు మ్యాంకోజెప్ చొప్పున కలుపుకుంటే పోషక సమస్యలు మరియు రోగాలు రాకుండా నారు దృఢంగా పెరుగుతుంది.
మేడం గారు, నారును పెంచడానికి ట్రేలను ఏ విధంగా నింపాలి?
ఖాళీ ట్రేలలో మొదట క్రింది మట్టి, ఆ తర్వాత నీరు, విత్తనాలు, వాటిని కప్పడానికి ఆఖరిగా పై మట్టిని నింపాలి.
ట్రేలను పెట్టడానికి వీలుగా నేలను ఎట్లా తయారు చేసుకోమంటారు మేడం గారు?
2 అడుగుల వెడల్పు, వీలైనంత పొడవు ఉండేలా 15 సెంటీమీటర్ల ఎత్తులో ఉండేటట్లు బెడ్లు తయారు చేసుకోవాలి. నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.
ట్రేలకు నీటిని ఎన్ని రోజుల వ్యవధిలో అందించాలి?
ట్రేలను రోజుకు 3 సార్లు రోజ్ క్యాన్ తో తడపాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి 0.5 నుండి 1 గ్రాము యూరియా లీటర్ నీటికి కలిపి 3 నుండి 5 రోజుల వ్యవధిలో ప్రతి ట్రేకు 2 లేదా 3 సార్లు పిచికారీ చేయాలి.
మేడం గారు, నారులో జింకు లోపం వచ్చినట్లయితే ఏం చేయాలో కొంచెం చెప్పండి మేడం గారు.
జింకు లోప నివారణకు 10 లీటర్ల నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
మేడం గారు, యంత్రాలతో వరి సాగు చేయడానికి ప్రధాన మడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్పండి అమ్మా.
నేల చదునుగా ఉండేటట్లు దుక్కి చేసుకోవాలి. నాటడానికి 1 వారం నుంచి 10 రోజుల ముందుగా ఒకసారి, నాటడానికి 2 లేదా 3 రోజుల ముందుగా మరోసారి రోటవేటర్తో దమ్ము చేసుకోవాలి. ఎక్కువసార్లు దమ్ము చేస్తే వరి నాటు యంత్రం దిగబడిపోతుంది. అందువలన పొలం జారుగా లేకుండా బిగుతుగా ఉండేటట్లు చూసుకోవాలి.
ట్రేలను నాటుకు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలో కొంచెం చెప్పండి మేడం గారు.
నారుమడి నుంచి ట్రేలను 1 గంట ముందుగా బెడ్ల నుంచి తీసి గట్ల మీద పెట్టుకోవాలి. నీరు కారిపోవడం వల్ల ట్రేల బరువు తగ్గిపోయి నాటుకు అనుకూలంగా ఉంటుంది.
నాట్లు వేస్తున్నప్పుడు నేలలో ఎంత నీరు ఉండేటట్లు చూసుకోవాలి మేడం గారు?
నాట్లు వేస్తున్నప్పుడు నేలలో 1 నుండి 2 సెంటీమీటర్ల నీరు పలుచగా ఉండేటట్లు చూడాలి. ఈ విధంగా చేయడం వల్ల నాట్లు వేస్తున్నప్పుడు యంత్రానికి మట్టి అంటుకోకుండా ఉంటుంది.
మేడం గారు, మనం యంత్రాన్ని ఉపయోగించి వరిని సాగు చేసుకున్నప్పుడు ఎంత ఇంధనం అవసరమవుతుందో కొంచెం చెప్పండి మరి.
యంత్రాన్ని బట్టి గంటకు 3 నుండి 3.5 లీటర్ల డీజిల్ లేదా 4 నుండి 4.5 లీటర్ల పెట్రోల్ అవసరమవుతుంది లక్ష్మమ్మ.
యంత్రాన్ని ఉపయోగించి గంటకు ఎంత విస్తీర్ణంలో నాటు వేయవచ్చు మేడం గారు?
యంత్రాన్ని ఉపయోగించి గంటకు 1 ఎకరము విస్తీర్ణంలో నాటు వేయవచ్చు.
యంత్రాలను ఉపయోగించి వరిని సాగు చేయుటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి మేడం గారు.
నాటు వేశాక పొలంలో నీరు ఎక్కువగా ఉంటే తీసివేసి పైరు పచ్చబడే వరకు పలుచగా నీరు ఉంచాలి. ఆ తర్వాత భూమి ఆరకుండా ఎల్లప్పుడూ పదునుతో ఉండేలా జాగ్రత్త వహించాలి. కలుపు మరియు నీటి యాజమాన్యం మామూలుగా నాటేసిన వరిలాగానే చేయాలి.
ధన్యవాదాలు మేడం గారు, మా సందేహాలన్నింటినీ తీర్చినందుకు. ఇంకా వెళ్ళొస్తాం మరి.
ఆ మంచిదమ్మా.
ఇది ఈనాటి చేను కబుర్ల రేడియో కార్యక్రమం. రైతులు మరియు ఏవో గారి మధ్య జరిగిన సంభాషణను బాగా గమనించారు కదా. మీరు కూడా వరిలో వివిధ పద్ధతులను, అనగా శ్రీ వరి సాగు, ఆరుతడి పద్ధతి, యంత్రాలతో వరి సాగు మొదలైన పద్ధతులను పాటిస్తూ మంచి దిగుబడులను పొందాలని ఆశిస్తున్నాము. మళ్ళీ వచ్చే వారం ఇంకో అంశంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఈ సంభాషణలో వ్యాఖ్యాతగా ప్రహసిత, ఏవోగా యామిని, గౌరమ్మగా వైష్ణవి నటించారు.
ఈ వారం మన చేను కబుర్లలో ఉసిరి, దాని ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం.
ఉసిరి ఒక చెట్టు. ఉసిరికాయల గురించి వీటిని పెంచుతారు. ఉసిరికాయను ఆంగ్లంలో గూస్బెర్రీ అని, హిందీలో ఆమ్లా అని, సంస్కృతంలో అమలకా అని అంటారు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్లను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. మలబద్ధకానికి ఉసిరికాయ దివ్య ఔషధం. షాంపూలో కూడా ఉసిరికాయను వాడతారు. దీని శాస్త్రీయ నామం ఫిలాంతస్ ఎంబ్లికా. ఇది ఫిలాంతిసియా కుటుంబానికి చెందిన వృక్షం. ఇది మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఎదిగే చెట్టు. సుమారుగా 8 నుంచి 18 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్టు ఆకులు చిన్నవిగా ఆకుపచ్చ రంగులో ఉండి కొమ్మలు విస్తరించి ఉంటాయి. దీని పువ్వులు పసుపు ఆకుపచ్చ రంగుల సమ్మేళనంతో కూడి ఉంటాయి. దీని కాయలు కూడా అదే రంగులో ఉండి 6 నిలువుగీతలు కలిగి ఉంటాయి. ప్రతి కొమ్మకి అధిక సంఖ్యలో ఉసిరికాయలు కాస్తాయి. వైద్యపరంగా ఉసిరి ఎన్నో ఔషధ గుణాలున్న వృక్షం. ఆయుర్వేదంలోను యునానీ ఔషధాల్లో విరివిగా వాడతారు. అలాగే ఈ చెట్టు కాయలు, పువ్వులు, బెరడు, వేరు అన్ని సంపూర్ణ ఔషధ గుణాలు కల భాగాలే. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఉసిరి జుట్టుకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం, తెల్లబడటం, చుండ్రు లాంటివి రాకుండా కాపాడుతుంది. అందుకే తలనూనెల కంపెనీలు ఆమ్లా హెయిర్ ఆయిల్స్ తయారీలో నిమగ్నమై ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. అంతేకాక హెమరైజ్కి, మెన్రేజియా, లుకేమియా వ్యాధులకు గర్భసంచిలో రక్తస్రావాన్ని అరికట్టడానికి ఔషధంగా వాడతారు. దీని నుండి తయారు చేయబడిన నూనెని చాలామంది నిత్యం వాడుతూ ఉంటారు. తలభారాన్ని, తలపోటుని నిరోధించి మెదడుకు చల్లదనాన్ని ఇస్తుంది. సౌందర్య సాధనల తయారీలో, వంటకాలలో, మందుల్లో ఇతరత్ర ఎన్నో విధాలుగా వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఈ సంపద అధిక భాగం మన భారతదేశానిదే అని చెప్పవచ్చు. ఇతర దేశాల్లో అక్కడక్కడా కొద్దిపాటిగా ఈ వృక్ష సంతతి వృద్ధి చెందింది. భారతీయులు సంప్రదాయ తీరిలో దీనిని పూజిస్తారు. దీనితో ఊరగాయలు పెట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంకుల తయారీలో, షాంపుల తయారీలో, సాసుల తయారీలో, తలకు వేసుకునే రంగుల్లో కూడా దీనిని విరివిగా వాడుతున్నారు. దీనితో తయారు చేసిన ఆమ్లా మురాబా తింటే వాంతులు, విరేచనాలు తగ్గి ఎంతో ఉపశమనం చేకూరుతుంది. ఉదర సంబంధ వ్యాధులకు ఎక్కువగా వాడతారు. దీనితో తయారైన మాత్రలు వాడటం వలన వాత, పిత్త, కఫ రోగాలకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అత్యధికంగా ఎగుమతి అవుతున్న ఆమ్లా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో అధిక లాభాలని ఆర్జిస్తున్నాయి. ఈ ఉసిరిని నిత్యం అన్ని రకాలుగా వినియోగించుకుంటే మనిషికి సంపూర్ణ శక్తిని ప్రసాదిస్తుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఉప్పులో ఎండబెట్టిన ఉసిరిని నిల్వ చేసుకొని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది. ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు సంక్రమించకుండా కాపాడుతుంది. అసలు ప్రతి ఇంటిలో ఒక ఉసిరిని పెంచమని శాస్త్రజ్ఞులు అంటున్నారు. భారతీయ వాస్తు శాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇంటి పెరటిలో కనుక ఉసిరి చెట్టు ఉంటే ఆ ఇంటి వాస్తు దోషాలు ఏవి ఉన్నా హరిస్తుందని జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం చెబుతున్నాయి. ఉప్పు రుచి తప్పించి మిగిలిన 5 రుచులను కలిగి ఉండి అత్యధికంగా సి విటమిన్ ఉంటుంది. రసాయనికంగా నారింజలో కన్నా ఉసిరిలో 20 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లావనాయిల్లు, కెరాటినాయిడ్స్, టానిక్ ఆమ్లం, గ్లూకోజ్, కాల్షియం, ప్రోటీన్లు దీనిలో లభ్యమవుతాయి. ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో చవన్ ప్రాస్ దీని నుండి తయారు చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఉసిరికాయను ఊరగాయ లేదా ఉప్పు కారంలో ఊరబెట్టి తినడానికి చాలా ఇష్టపడతారు. హిందువులు ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసంలో వనమహోత్సవాలలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం శ్రేష్టం అని నమ్ముతారు. ఉసిరికాయలను పచ్చడికి, జామ్, జెల్లీ, సాస్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఉసిరికాయ తినడం వలన మలబద్ధకం తగ్గుతుంది. ఉసిరికాయ కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది. 2 చెంచాల ఉసిరికాయ పొడిని 2 చెంచాల తేనెలో కలుపుకొని రోజుకు 3 లేక 4 సార్లు తాగుతూ ఉంటే జలుబు తగ్గుతుంది. ఉసిరికాయను రోజు తినడం వలన రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. ఉసిరి తినటం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. అలాగే నిదానంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు. ఉసిరికాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. శరీరానికి చల్లదనాన్నిచ్చి మలమూత్ర విసర్జన సక్రమంగా జరుగుతుంది. చక్కెర వ్యాధిగ్రస్తులు దీనిని వాడినందున ఇన్సులిన్ ఉత్పత్తిని అనుకూలించి రక్తంలోని చక్కెరను తగ్గించవచ్చు. జ్ఞాపక శక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడతారు. అదేవిధంగా కురుల ఆరోగ్యానికి కూడా ఉసిరికాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు. దాహం, మంట, వాంతులు, ఆకలి లేకపోవుట, చిక్కిపోవుట, ఎనీమియా, హైపర్ ఎసిడిటీ మున్నగు జీర్ణ మండల వ్యాధులను తగ్గిస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, క్షయ, శ్వాసనాళముల వాపు, ఊపిరితిత్తుల నుండి రక్తము పడటం మున్నగు ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేస్తుంది. ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది. ఉసిరి వల్ల ఆహారంలోని ఇనుము ఎక్కువగా గ్రహించబడుటకు తోడ్పడుతుంది. శరీరంలో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది. కామెర్లు ఉసిరిలోని లినోయిక్ యాసిడ్ వల్ల తగ్గుతాయి. కాలేయంలో చేరిన మలినాలు, విష పదార్థాలను తొలగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఉసిరి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి మరియు కామర్లు రాకుండా సహాయపడుతుంది. నోటిపూతతో బాధపడే వారికి ఉసిరికాయ రసంతో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అరకప్పు నీటిలో ఉసిరికాయ రసాన్ని కలిపి పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉసిరి కంటి చూపు మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా కళ్ళు ఎర్రబడటం మరియు దురదను కూడా తగ్గిస్తుంది. సగం కప్పు నీటిలో 2 చెంచాల ఉసిరి రసాన్ని కలుపుకొని ప్రతిరోజు ఉదయం తాగుతూ ఉంటే కళ్ళకు చాలా మంచిది. సాగు విధానము. ఉసిరి చెట్టు ఎండకి వర్ష ప్రభావానికి తట్టుకొని పెరగగల చెట్టు. అన్ని నేలలలోనూ ఇది పెరగగలదు. ఇది వరకు ఉసిరికాయలను అడవుల్లో నుంచి సేకరించేవారు. ఇప్పుడు వాటి వాడకము పెరిగినందున తోటలుగా కూడా పెంచుతున్నారు. ఉసిరికాయలు పండవు. బాగా అభివృద్ధి చెందిన కాయలను సేకరించి ఎండలో బాగా ఎండపెట్టి వాటి విత్తనాలను వేరు చేయాలి. ఒక్కో విత్తనాన్ని పగలగొడితే లోపల చిన్నవి 6 విత్తనాలుంటాయి. వాటిని 12 గంటల పాటు నీటిలో నానబెట్టి నీటిలో మునిగిన విత్తనాలను మాత్రమే తీసుకోవాలి. వాటిని నార్మల్లలో విత్తుకోవాలి. ఉసిరితో చేయు వంటకము. ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయలు శుభ్రంగా కడిగి గుడ్డతో మంచి పొడి బట్టతో తుడుచుకోవాలి. వాటిని ముక్కలుగా చేసి గింజలు తీసివేయాలి. ఆ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. దానిని ఒక సీసాలోకి తీసుకొని ఆ ముక్కల మధ్యలో కొద్దిగా ఇంగువ పెట్టి మూత పెట్టాలి. 3వ రోజు ఆ ఉసిరి ముద్దను తీసి దానికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో మెంతులు, ఆవాలు, ఇంగువ తిరిగి మూత వేసి దానిలోనే తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి చల్లారాక కలుపుకోవాలి. అలా కలిపిన పచ్చడిని గట్టిగా మూత ఉన్న గాజు సీసాలో జాగ్రత్తగా చేసుకోవాలి. పచ్చడి తినడానికి రెడీ. విన్నారు కదా శ్రోతలు, ఉసిరి, దాని యొక్క ప్రయోజనాలు. మీరు కూడా మీ యొక్క ఆహారంలో ఉసిరిని చేర్చుకుంటారని ఆశిస్తూ మీ చేను కబుర్లు. ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, ట్రాక్టర్తో ఉపయోగించే విత్తన యంత్రంతో రోజుకి 8 ఎకరాల వరకు విత్తనాలు వేసుకోవచ్చు? ఏ 6.5 ఎకరాలు, బి 7.5 ఎకరాలు. దీనికి సరైన సమాధానం బి 7.5 ఎకరాలు. గత వారం 2వ ప్రశ్న, విత్తన యంత్రం వివిధ రకాల విత్తనాలను వేయడానికి ఏం వాడతాం? ఏ రోలర్, బి కటర్. దీనికి సరైన సమాధానం ఏ రోలర్. ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు వి నాగేశ్వరరావు నర్సాపూర్, ఎస్ ఉమారాణి ఖమ్మం, డాక్టర్ స్వరూప దోమల్గూడ, బి నరేందర్ దరూర్, రాకేష్ ముతారన్ కేశవపట్నం. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు పరిశోధన ఓబ్లాపూర్. కేవలం 2వ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు చెల్లం వెంకటరాజన్ బద్దెనపల్లి. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, 100 గ్రాముల ఉసిరిలో 8 కిలోకాలరీల శక్తి ఉంటుంది? ఏ 44, బి 184. ప్రశ్న మరోసారి, 100 గ్రాముల ఉసిరిలో 8 కిలోకాలరీల శక్తి ఉంటుంది? ఏ 44, బి 184. ఈ వారం 2వ ప్రశ్న, ఉసిరిలోని ఏ ఆమ్లం వలన కామర్ల వ్యాధి తగ్గుతుంది? ఏ లినోయిక్ ఆమ్లం, బి పానిక్ ఆమ్లం. ప్రశ్న మరోసారి, ఉసిరిలోని ఏ ఆమ్లం వలన కామర్ల వ్యాధి తగ్గుతుంది? ఏ లినోయిక్ ఆమ్లం, బి పానిక్ ఆమ్లం. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే 2వ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్, మరోసారి 9550704672కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.